സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
രണ്ടവ അധ്യായം 18ാം ശ്ലോകം.
അന്തവന്തയി മേ ദേഹാഃ നിത്യസ്യോക്താ ശരീരിണഃ അനാശിനോ പ്രമേയസ്യ തസ്മാദ്യുദ്ധസ്വ ഭാരത.
ആത്മാ നിത്യം അനാത്മാ മിഥ്യ അനേ വിഷയാന്നി പ്രതി ഒക്കരു ഗ്രഹിച്ചവലസിനട്ടുവണ്ടി വിഷയം. ഈ ആത്മ അനേട്ടുവണ്ടിది അപ്രമേയ അനി ചെപ്തുന്നാരു. പ്രമേയം അంటే ఒక వస్తువుని మనం తెలుసుకోవడం. ఈ పుష్పాన్ని మీరు తెలుసుకుంటే ఇది ప్రమేయం అంటారు. తెలుసుకునేవాడు ప్రమాత, తెలుసుకోబడేది ప్రమేయం అన్నాం. ఈ విధంగా ఆత్మ మన చేత తెలుసుకొనబడదు అన్నారు. ఆత్మ ఒక ప్రమేయ వస్తువు కాదు అన్నారు. కనుక అప్రమేయ అంటాం. ఏదైతే ప్రమేయం కాదో దానిని అప్రమేయం అంటాం. ఆత్మ అనేటువంటిది మన చేత తెలుసుకోనబడేటటువంటి వస్తువు కాదు. వేరుగా అన్ని వస్తువులు తెలుసుకున్నట్లుగా ఆత్మని మనం వేరేగా తెలుసుకోలేము. ఎందుకంటే అది ఒక వస్తువు కాదు కనుక, మనకంటే వేరైన వస్తువు కాదు కనుక దాన్ని మనం ప్రమేయంగా తెలుసుకోలేం. కనుక ఆత్మకి ఏం పేరు అంటే అప్రమేయ అని పేరు. ఈ యొక్క 18వ శ్లోకంలో ఈ శరీరాలన్నీ కూడా నశించేవే, అంతవంత ఇమే దేహాః, ఈ దేహములన్నీ కూడా అంతవంతః, వీటికి అంతం ఉన్నది. కానీ ఈ ఆత్మ శరీరిణః నిత్యః, నిత్యస్య శరీరిణః, ఈ నిత్యమైనటువంటి ఆత్మ యొక్క ఈ శరీరాలన్నీ కూడా అంతం కలిగినటువంటివి అని అర్థం. ఎలాగైతే విద్యుత్తు, నిత్యమైనటువంటి విద్యుత్తు, అవి ఏం కలిగి ఉంది? అనిత్యమైనటువంటి బల్బును కలిగి ఉన్నది. నిత్యమైనటువంటి విద్యుత్తులో అక్కడ బల్బు అనిత్యమైనటువంటిది. బల్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ విద్యుత్తులో మార్పు ఉండదు. అదేవిధంగా శరీరిణ నిత్యస్య దేహాః అంతవంతః అన్నారు. అవి అంతం ఉన్నాయి, నశిస్తాయి అంటున్నారు. ఎందుకని అంటే ఆత్మ అనాశినః అప్రమేయః. ఆత్మ అనాశి అంటే నశించనటువంటిది, నాశనము లేనటువంటిది. ఆత్మ నశించనటువంటిది అంతేకాదు అప్రమేయః. అప్రమేయస్య, అప్రమేయస్య అంటే ఒక ప్రమేయంగా తెలుసుకోవడానికి వీలు లేనటువంటి అటువంటి ఆత్మ యొక్క శరీరం ఎటువంటిది? అనిత్యమైనటువంటిది, నాశం కలిగినటువంటిది, అంతవంతః. ఇమే దేహాః, ఈ దేహములన్నీ కూడా. అందుకని దీనికి దేహః అని ఎందుకు పేరు వచ్చింది అంటే దహన యోగ్యః దేహః. దహన యోగ్యః అంటే ఏమిటి? దహింపబడుతుంది ఇది. దీన్ని తగలబెట్టడానికి ఎన్నో బండెడు కట్టెలు కావాలి ఈ శరీరాన్ని. అందుకనే దహన యోగ్యం దేహ అన్నారు. శీర్యమాణం శరీరం, క్షీణించేటటువంటిది శీర్యమాణం. శీర్యమాణం అంటే క్షీణాన్ని పొందేటటువంటిది శీర్యమాణం శరీరం. ఈ ఆత్మ నశించేది కాదు, శరీరం నశిస్తుంది. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. తస్మాత్ యుద్ధస్వ భారత. కనుక హే అర్జున, నువ్వు యుద్ధం చేయవలసినది అంటున్నారు. కనుక శరీరం నశిస్తుంది కనుక దాని గురించి నువ్వు యుద్ధాన్ని మానుకోవలసిన పని లేదు. భీష్ముడు ద్రోణుడు ఇవాళ కాకపోతే రేపైనా చనిపోతారు, శరీరాలు పోతాయి. భీష్మ శరీరాల ఆత్మను మాత్రం నశించవు. కనుక నువ్వు దేనికి దిగులు పడాలి? ఆత్మ గురించి దిగులు పడతావా? ఆత్మ నశించదు. శరీరం పోతుంది అని దిగులు పడుతున్నావా? ఎట్లాగైనా పోతుంది అది. కనుక నీ కర్తవ్యాన్ని, యుద్ధ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినది. తస్మాత్ ఈ కారణం చేత నీవు శోకించవలసిన పని లేదు కనుక యుద్ధస్వ, యుద్ధము చెయ్యవలసినది. తర్వాత శ్లోకం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత శ్లోకం 19వ శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఈ యొక్క శ్లోకంలో 5వ లక్షణం చెప్తున్నారు. ఆత్మ యొక్క లక్షణం అకర్త అభోక్త అని. ఈ 18వ శ్లోకంలో ఆత్మస్వరూపం ఏమని చెప్పారు? అప్రమేయ అని చెప్పారు. అప్రమేయ అని. ఈ 19వ శ్లోకంలో ఆత్మని అకర్త అభోక్త అంటున్నారు. అకర్త అంటే ఆత్మ ఏమీ చెయ్యదు, ఏ కర్మ ఏమీ చెయ్యదు ఆత్మ. కనుక అకర్త. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారు, యహేనం వేత్తి హంతారం యహాచ ఏనం మన్యతే హతం. జ్ఞాని అయిన వాడు ఈ ఆత్మ నశింపదు, ఈ ఆత్మ ఏ కర్మ చెయ్యదు, ఈ ఆత్మ ఎవరి చేత నశింపబడదు, ఎవరి చేత సంహరింపబడదు ఈ ఆత్మ అని తెలుసుకుంటాడు. కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు. ఏమిటంటే యహ ఏనం హంతారం వేత్తి, ఎవరైతే ఈ ఆత్మను హంతారం ఇది వేత్తి, చంపు వాణినిగా, సంహరించు వాణినిగా ఈ ఆత్మను ఎవరైతే భావిస్తారో, హంతారం ఏనం ఆత్మానం, ఈ ఆత్మని సంహరించేదానినిగా ఎవరైతే అనుకుంటారో భావిస్తారో. అంతేకాదు ఏనం యహ మన్యతే, ఎవరైతే అనుకుంటారో భావిస్తారో అంటే తలుస్తారో అని అర్థం, తలుచుకుంటారో ఆ విధంగా. అదేవిధంగా ఏనం హతం, ఈ ఆత్మ అనేటువంటిది చంపబడిన దానినిగా, అంటే ఈ ఆత్మ ఒకదాన్ని సంహరిస్తుందని, లేకపోతే ఈ ఆత్మ ఒకరి చేత సంహరింపబడుతుందని. హంతారం అంటే కర్తగా, ఆత్మ చంపే కర్తగా, కిల్లర్ అంటారు ఇంగ్లీష్లో. కిల్లర్ అంటే చంపేదానినిగా హంతారం ఇది యహ మన్యతే, ఎవరైతే అనుకుంటాడు. అంతేకాదు హన్యతే ఇది, ఈ ఆత్మ మరొకరి దాని చేత చంపబడుతుంది అని ఎవరైతే అనుకుంటారో. కిల్డ్ అని అంటాం చూసారా, అంటే ఆ చంపడం అనే యొక్క దాన్ని అనుభవించడం. భోక్త అంటారు, భోక్త అంటారు ఆ ఫలాన్ని, చంపడం అనేటటువంటి కర్మ యొక్క ఫలాన్ని అనుభవించే ఆత్మ భోక్త అవుతుంది. చంపేవాడు కర్త అవుతాడు, చంపబడేది భోక్త అవుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ కనుక ఆ విధంగా తీసుకుంటే మనం చంపేదానినిగా ఆ చంపబడేదిగా చంపేదానిగా తీసుకుంటే కర్త అవుతుంది ఆత్మ, చంపబడేదిగా తీసుకుంటే భోక్త అవుతుంది. అంటే ఎంజాయర్ ఆఫ్ దట్ ఫలం భోక్త అన్నమాట. కనుక యహాయేనం హంతారం మన్యతే యహాయేనం హతం మన్యతే అలా అనుకున్న వాళ్ళకి ఉభౌతౌ న విజానీతః, వీళ్ళిద్దరికీ ఆత్మ అంటే ఏమిటో తెలియలేదు అని అర్థం. ఆత్మ చంపేదానినిగా చంపబడేదానిగా ఎవరైనా అనుకుంటే వారికి ఈ ఆత్మ గురించి ఉభౌ తౌన విజానీతః, వారికి ఆత్మ గురించి తెలియలేదు అని అర్థం. ఏమంటే అయం నహంతి నహన్యతే, ఈ ఆత్మ నహంతి చంపునది కాదు సంహరించినది కాదు, నహన్యతే చంపబడేది కాదు సంహరింపబడేది కాదు సంహరించేది కాదు, కర్త కాదు కర్భోక్తావు కాదు. కర్త కాదు కనుక అకర్త ఆత్మ, చంపడం అనే కర్మ చెయ్యదు కనుక అకర్త, కర్మ చేసేవాడు కర్త. ఆత్మ చంపడం అనే కర్మ చెయ్యదు కనుక అది అకర్త. ఏ వస్తువునైనా మనం అనుభవిస్తే, ఏ కర్మ ఫలాన్నైనా అనుభవిస్తే మనం భోక్తనమవుతాం. అలా ఆత్మ చంపబడడం అనే క్రియని అనుభవిస్తే అది భోక్త అవుతుంది. ఆత్మ ఎవరి చేత చంపబడదు కనుక అది అభోక్త అన్నారు. నా హన్యతే చంపబడునది కాదు చంపేది కాదు ఆత్మ, కనుక దానికి మరణం ఉందా లేదు అన్నారు. అటువంటి ఆత్మ అకర్త అభోక్త. ఎందుకంటే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే, అర్జునుడు అన్నాడు కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోచ్యామి, నేను ఎలా చంపేది వీళ్ళని, బాణాలు వదిలిపెట్టి వీళ్ళని ఎలా సంహరించేది అని అన్నాడు అర్జునుడు కృష్ణుడితో. అంటే నువ్వు ఎక్కడ చంపుతున్నావు అసలు, వాళ్ళు చంపబడేవాళ్ళు కాదు నువ్వు చంపేవాడివి కాదు, నేను అంటే నువ్వు ఆత్మ అన్నావు అనుకో నువ్వు చంపేవాడివి కాదు, వాళ్ళ ఆత్మలైతే నువ్వు ఆత్మని చంపనూ లేవు, నీ ఆత్మ కర్త కాదు వాళ్ళ ఆత్మ భోక్తావు కాదు, చూసారా. కనుక నువ్వు దిగులు పడవలసిన పని లేదు, యుద్ధం చెయ్యి అన్నాడు. నీ కర్తవ్యాన్ని చెయ్యి. శరీరం అంటావా అది అనాత్మ అసత్, అది ఎప్పుడైనా చనిపోతుంది, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా చనిపోతుంది, శాశ్వతం కాదు కదా. కనుక అర్జున నీవు ఈ ఆత్మని చంపేదానినిగా చంపబడేదానికంటే వ్యతిరిక్తంగా విలక్షణంగా తెలుసుకో అన్నాడు. ఇది అకర్త కాదు ఇది కర్త కాదు భోక్త కాదని తెలుసుకొని ఇది అకర్త అని అభోక్త అని తెలుసుకో ఈ ఆత్మని అన్నాడు. అప్పుడు నీకు దిగులు ఉండదు కదా, నిత్యంగా శాశ్వతంగా ఉంటుంది కదా ఆత్మ. ఆ విషయం చెప్పారన్నమాట ఇక్కడ. ఇది 5వ లక్షణం. ఇప్పుడు 20వ శ్లోకంలో 6వ లక్షణం చెప్తున్నారు. 6వ లక్షణం ఏమిటంటే నిర్వికారః ఆత్మ. వికారం అంటే మార్పు, నిర్వికారం అంటే మార్పు చెందనటువంటి అని అర్థం. నిర్వికారం చదువుతాం 20వ శ్లోకం. ఇక్కడ పణితి మారుస్తున్నారు వ్యాసాచార్యుల వారు. మీటరే మారుతుంది, రాగమే మారుతుంది. మిగతా శ్లోకాల్లో 4 2 2 లైన్లు అయితే ఇందులో 4 లైన్లు. ఎందుకంటే మన యొక్క ధ్యానాన్ని ఆ వైపు తిప్పడం కోసం, మంచి ముఖ్యమైనటువంటి శ్లోకం అందరి అటెన్షన్ని మనం డ్రా చేయాలి అంటే కొంచెం టోన్ మారుస్తారు చూసారా ఇంట్లో కూడా. అట్లాగే వ్యాసుల వారు కూడా టోన్ మారుస్తున్నారు ఇక్కడ, ఆ శృతి ఆ మీటర్ని మారుస్తున్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతోయం పురాణః.
హన్యతే హన్యమానే శరీరే.
మనం తత్వబోధలో చూసాం ఆత్మ నిర్వికారః అని. వికారములు ఆరు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఆరు విధాలుగా వికారం చెందుతుంది, మారుతుంటుంది. అవి ఏమిటి అంటే జాయతే, మొదట పుట్టడం, పుట్టిన తర్వాత ఉండడం, అస్థి. అస్థి జాయతే అంటాం, కానీ ఇక్కడ వరుసగా ఎలా చదవాలంటే జాయతే అస్థి. రెండు విపరిణమతే, అస్థి జాయతే. మూడు వర్ధతే. మొదటిది జాయతే, అస్థి రెండు ఉండడం. జాయతే అంటే పుట్టడం, అస్థి అంటే ఉండడం. వర్ధతే పెరగడం, వృద్ధి. విపరిణమతే అంటే మార్పు చెందడం, విపరిణామం. అపక్షీయతే క్షీణించడం. వినశ్యతి నాశం పొందడం. ఈ ఆరు వికారాలు జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అన్నారు. ఈ ఆరు వికారాలు కృష్ణ పరమాత్మ వేరే పేర్లతో చెప్తున్నారు, అంతే తేడా. అవే పేర్లు చెప్పకుండా కొంచెం మార్చి చెప్తున్నారు లాంగ్వేజ్ని. ఈ ఆరు వికారాలు ఆత్మకి లేవు అన్నారు. చూడండి శ్లోకం, దీన్నే ప్రతిజ్ఞావాక్యం అంటారు. ప్రతిజ్ఞావాక్యం, న జాయతే న మ్రియతే. ఆత్మ పుట్టదు అని అర్థం. న జాయతే అయం ఆత్మ, నాయం అని ఉన్నది రెండో లైన్లో. నాయం అంటే అయం, న ప్లస్ అయం, నాయం. అయం అంటే ఈ ఆత్మ. న జాయతే పుట్టదు. కదాచిత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ, అప్పుడప్పుడు పుడుతుందండి ఆత్మన్నాడు, ఎప్పుడూ పుట్టదు. కదాచిత్ ఎన్నటికీ, ఎప్పటికీ పుట్టదు. ఏ కాలంలోనైనా సరే, ఏ యుగంలోనైనా సరే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా ఆత్మ అనేటువంటిది పుట్టదు అన్నారు. న జాయతే. పోనీ మరణిస్తుందండి ఆత్మ అన్నాడు. ఏ పుట్టకపోతే ఎట్లా ఉంటుందిరా మరణం. న మ్రియతే, అన్నా అనేది అన్నిటికీ చేర్చుకోవాలి. న మ్రియతే పుట్టుక లేదు. న మ్రియతే తర్వాత న భూత్వా భవితావా న భూయః. భూత్వా అంటే రావడం అన్నమాట. పుట్టడం ఒకప్పుడుండి మరొకప్పుడు అంటే భూతకాలంలో ఉండి. భూత్వా భూయః అభవిత అంటే రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో పోతుందేమో అనేటటువంటి. భూత్వా అభవిత అంటే లేకుండా పోవడం, భవిష్యత్ కాలంలో లేకుండా పోవడం అనేటువంటిది. భూత్వా అభవిత వా భూయః అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అనేటటువంటిది లేదు. భూత్వా భూయః న అభవిత న అంటే ఒకప్పుడుండి ఆత్మ ఒకప్పుడు లేకపోవడం అనేటువంటిది లేదు. అంటే ఏమిటి అర్థం? ఎప్పుడూ ఉంటుంది అని అర్థం. వికారం లేదు. భూతకాలమునందు ఉండి భవిష్యత్ కాలమునందు లేకపోవడం అనేటువంటిది లేదు అని అర్థం. భూత్వా భవిత భూత్వా భూయః అభవిత న, ఉండి ఒకప్పుడు మరల లేకపోవడం అనేటువంటిది లేదు అని అర్థం. భూత్వా న భూత్వా న భూయః అభవిత అని అర్థం. అంటే ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేకపోవడం. ఒక సమయంలో ఉండి మరొక సమయంలో లేకపోవడం అంటే ఏమిటి అర్థం? భూతకాలంలో ఉండి భవిష్యత్ కాలంలో లేకపోవడం అనేటువంటిది లేదు. వర్తమాన కాలంలో మాట్లాడుతున్నప్పుడు ఉన్నదా లేదా ఆత్మ? ఆత్మ ఉన్నది వర్తమాన కాలంలో. అయం అజహ అంటే ఇది పుట్టుక లేనటువంటిది, ఈ ఆత్మ పుట్టుక లేనటువంటిది, మృత్యురహితమైనటువంటిది. నిత్య ఇది నిత్యము శాశ్వతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండునది అని అర్థం. మార్పు లేనటువంటిది అని అర్థం. శరీరానికి మార్పు ఉన్నదా లేదా? శరీరానికి మార్పు ఉన్నది, ఆత్మకి మార్పు లేదు. కానీ మనం శరీరం అనుకుంటున్నాం, మనం ఈ శరీరం నేను అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ఏమవుతుంది? శరీరం యొక్క మరణం దుఃఖాన్ని తెప్పిస్తున్నది. శరీర మరణాన్ని ఆపలేరు, ఆత్మకి మరణం లేదు. ఆత్మకి ఎప్పుడూ మరణం రాదు, శరీరానికి మరణం రాకుండా ఉండడం అనేది లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఆత్మకి మరణం లేదు, నిత్యం అజహ. శరీరం పుట్టుక మరణం ఉంటుంది. ఇప్పుడు ఏది మంచిది? శరీరం మంచిదా, ఆత్మ మంచిదా? కనుక మంచి వాళ్ళ స్నేహం చేయాలా, చెడ్డవాళ్ళ స్నేహం చేస్తామా? మంచి వాళ్ళ స్నేహం చేయాలి. మంచి వాళ్ళ స్నేహం అంటే ఏమిటి? ఆత్మతో స్నేహం చేయాలి. ఆత్మతో స్నేహం చేస్తే ఆత్మ అయిపోతాం మనం. అర్థమైందా? మనం ఆత్మతో స్నేహం చేయడం అంటే ఏమిటి? ఆ ఆత్మ నిత్య సత్య అజహ అప్రమేయ నిర్వికార అభోక్త అకర్త అని తెలుసుకొని ఆ ఆత్మతో స్నేహం చేస్తే మనం ఏమవుతాం? మనం కూడా అభోక్త అకర్త నిర్వికార అప్రమేయ నిత్య సత్య అయిపోతాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరితో స్నేహం చేస్తున్నాం? భోక్త కర్త ప్రమేయ అనిత్య జాయతే మ్రియతే. ఈ శరీరంతో పట్టుకొని దీనికి అన్ని చేస్తున్నాం, కానీ ఆత్మతో స్నేహం చేయడంలా మనం. అందరు శరీరంతోనే అధికంగా స్నేహం చేస్తున్నారు. అర్థమైందా? కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు స్నేహం మార్చేయాలి, పార్టీ మార్చేయాలి. ఆత్మతో స్నేహం చేస్తున్నాము అంటే క్లాసుకు వస్తాం, క్లాసుకు రాలేదు అంటే శరీరంతో స్నేహం చేస్తున్నాము అని అర్థం. ఒక్కటే గుర్తు, భగవద్గీత చదువుతున్నాము అంటే ఆత్మతో స్నేహం చేస్తున్నాము అని అర్థం. భగవద్గీత క్లాసుకు రాకుండా, భగవద్గీత వినకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఉన్నామంటే శరీరంతో స్నేహం చేస్తున్నాము అని అర్థం. అని ఎవరి స్నేహం మంచిదో మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు నజాయతే నమ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా న భవిత భూయః న అభవిత. ఎందుకని అంటే అజహ నిత్యః. ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు కనుక అది ఎప్పుడు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం లేదు కనుక అది అజహ, ఎప్పుడు పుట్టలేదు. నిత్య అంతేకాదు శాశ్వత, శాశ్వతంగా ఉండేటటువంటిది ఆత్మ, శాశ్వతమైనటువంటిది. ఇప్పుడు మనకు శాశ్వతమైన ఆత్మతో స్నేహం చేస్తామా, అశాశ్వతమైన దేహంతో స్నేహం చేస్తామా? శాశ్వతమైన ఆత్మతో స్నేహం చేయాలి. అశాశ్వతమైనటువంటి శరీరం ఎంత అశాశ్వతం ఇది అప్పా! అయినా కానీ దీని మీద ఎంత మమకారమో మనకు, అశాశ్వతమైన దాని మీద ఎంత మమకారమో, ఎంత ప్రేమో, ఎంత అభిమానమో. ఎంత ప్రేమ అధికంగా ఉంటే, అభిమానం ఎంత అధికంగా ఉంటే అంత దుఃఖం అన్నమాట. ఏమండి ఎంత దుఃఖం వస్తుందన్నారు? ఎంత ప్రేమ ఎక్కువ ఉందో నీకు అంత దుఃఖం వస్తుంది అని అర్థం. అది భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? పోయిన వారం చెప్పా, చీమ దోమ ఆత్మనని తెలుసుకోలేవు, అందులో ఉనికి ఎరుక ఉన్నప్పటికీ కూడా. క్రిందటి వారం వార్త గుర్తున్నదా? చీమ దోమ నేను ఉనికి ఎరుకనని ఆత్మనని సత్తు చిత్తునని తెలుసుకోలేవు, మనిషినైనా నేను తెలుసుకోగలను. నేను గనక తెలుసుకోకపోతే ఈ శరీరంలో ఉండి కూడా నేను కూడా చీమ దోమ లాగానే. ఉగాది అనేటువంటిది ఏమిటి? యుగమునకు ఆది అని చీమ దోమ తెలుసుకుంటుందా? చీమ దోమ తెలుసుకోలేదు. కానీ చీమ దోమ నువ్వు చేసే తింటాయి, పదార్థాలు తింటాయి. నువ్వు హాయిగా అన్ని వంట చేసి పెడితే చీమలు వచ్చి తింటాయి. నువ్వు తిన్న తర్వాత మంచిగా నీ రక్తాన్ని మొత్తం దోమలు తాగుతాయి. కానీ ఉగాది ఎందుకనేది వాటికి తెలియదు. ఉగాది రోజు నువ్వు చేసినవన్నీ చీమలు తింటాయి, నువ్వు తిన్న తర్వాత నీ రక్తాన్ని దోమలు తాగుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉగాదిలా మనం కూడా భక్షణాలు తినేసి కూర్చొని నిద్రపోయినాం అనుకోండి, ఇంకా దోమకి చీమకి నాకు ఏంటి తేడా? ఉగాది రోజు ఏం చేయాలి మనం? మనం చీమల దోమల లాంటి వాళ్ళం కాదు, మనం కొంచెం ప్రత్యేకమైన మనుషులం. ఆత్మని నేను అని తెలుసుకోగలుగుతాం కనుక అలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే వారి యొక్క జన్మని సార్థకం చేసుకుంటున్నారు అని అర్థం. పొట్ట నింపుకొని రెండు మూడు ఇడ్లీ తిని పొట్ట నింపుకొని రెండు పట్టు చీరలు కట్టుకొని శరీరాన్ని అలంకరించుకొని ఏదో మంచి ఫ్లాట్లో ఉండి ఆనందంగా ఒక టీవీ ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే జన్మ సార్థకం కాదు. అది కాదు జన్మ యొక్క సార్థకత. ఈ జన్మకి సార్థకత ఏంటంటే నేను ఆత్మనని తెలుసుకోవడం మాత్రమే. ఎంత చెప్పినా కూడా మన మనసు అటే లాగుతూ ఉంటుంది. కానీ ఆత్మవైపుకి మళ్ళడం అనేటువంటిది భగవత్ కృప కావాలి. అందుకని భగవంతుడిని ఏం ప్రార్థించాలి ఉగాది రోజు మనం? యుగమునకు ఆది ఉగాది, మన్మథ నామ సంవత్సరం ఆరంభమవుతోంది ఈరోజు. మన జీవితంలో కూడా నూతన సంవత్సరం నూతనమైనటువంటి సంకల్పం చేయాలి మనం. అత్యున్నతమైనటువంటి సంకల్పాన్ని, మంగళకరమైనటువంటి సంకల్పాన్ని చేయాలి. ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రార్థించాలి, నాకు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి శక్తినివ్వవలసినది, ఏదైతే పరమసత్యం ఉన్నదో ఆ సత్యాన్ని నేను తెలుసుకోవడానికి నాకు మార్గాన్ని చూపించవలసినది, నా మనస్సును ఈ ప్రపంచం వైపు, ఈ శరీరం అనాత్మ వైపు వెళ్లకుండా ఆత్మవైపే నేను స్నేహం చేసేటట్లుగా, గురువు శాస్త్రమే నాకు పరమ గమ్యంగా, మోక్షమే నాకు పరమ గమ్యంగా, నా మనస్సును అటు మరల్చు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి. మనం ఏం చేస్తాం, ఉగాదికి గుడికి వెళ్తే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్లు చేయి తొందరగా, మా అమ్మాయికి పెళ్లి అయ్యేటట్లు చెయ్యి, మా వారికి ప్రమోషన్ వచ్చేటట్లు చెయ్యి, ఇట్లాంటివన్నీ అడుగుతాం. కానీ భగవంతుణ్ణి, నా మనస్సుని నీ పాదాల మీదనే ఉండేటట్లుగా చెయ్యని ఎవరన్నా అడిగారా ఈరోజు? మంచిది, అడిగితే అప్పుడు మీరు గీతా స్టూడెంట్స్ అనమాట. నా మనస్సుని నీ పాదాల మీదనే ఉండేటట్లుగా ఎప్పుడూ చెయ్యి అని అడగాలి. పిల్లల కోసం, ఇంటి కోసం అడగచ్చు, తప్పు లేదు. కానీ ఈ విషయం మర్చిపోకూడదు, ముందు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి. నా మనస్సు నీపైనే ఉండాలి అని ప్రార్థన చెయ్యాలి. అలా చేయడం వల్లనే శాశ్వత పురాణ. పురాణ అంటే ఏమిటి? పురాతనమైనటువంటిది. ఈ శరీరం పురాతనమా? మహా ఉంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 వేసుకోండి, పెద్దవాళ్ళు ఉంటే ఎవరన్నా ఎన్ని ఏళ్ళు ఉంటుంది? దీనికి పురాతనం కాదు కదా శరీరం. కానీ ఆత్మ పురాతనమైనటువంటిది, ఎప్పుడూ ఉంటుంది. పురాతనం అంటే పాతది అని కాదు అర్థం. పురాతనం అంటే ఎప్పటి నుంచో, యుగ ఆరంభానికి ముందే ఆత్మ ఉన్నది. అర్థమైందా? ఉగాది అంటే యుగమునకు ఆరంభం. ఈరోజు యుగానికి ఆరంభం ఈ ఉగాది. ఈ ఉగాదికి ముందు ఆత్మ ఉన్నదా లేదా? ఆత్మ ఉన్నది. మీలో కొంతమంది మన్మథ నామ సంవత్సరం చూసి ఉంటారు. పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటి 70 ఏళ్ళ వాళ్ళు మన్మథ నామ సంవత్సరం 2 సార్లు వస్తాయి కదా. 60 ఏళ్ళు దాటితే సంవత్సరాలు ఎన్ని మొత్తం? 12 సంవత్సరాలు అని చెప్పకూడదు. 12 సంవత్సరాలు అనేది ఇంగ్లీషు సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60 సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలు అనేది సంస్కృతం. సంస్కృతం వేదానికి అనుగుణంగా జరుగుతున్నటువంటిది ఈ యొక్క ఉగాది. అర్థమైందా? ఈ ఉగాది శాస్త్రబద్ధమైనటువంటి ఉగాది ఇది. అందుకని చాలామంది అనేక రాష్ట్రాల వాళ్ళు ఈ ఉగాది జరుపుతారు. ఇది వేద సంప్రదాయంలో వచ్చినటువంటి ఉగాది. కనుక ఇటువంటి ఉగాది రోజు మనం భగవద్గీత వినడం, ఈరోజు ఈ సత్సంకల్పాన్ని చేసుకోవడం చేసుకుంటే చాలా పవిత్రమైన రోజు. దేవతలందరూ ఈరోజు భూమికి దిగి వస్తారు, యుగానికి ఆరంభం కదా, దేవతలందరూ భూమికి దిగి వస్తారు. మనం సత్సంకల్పాలు చేసుకుంటే వాళ్ళు తథాస్తు తథాస్తు అంటుంటారు. దేవతలకు ఏంటో పని తెలుసా? అలా చూస్తూ పెడుతూ తథాస్తు 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 అంటారు. జరుగుగాక, అలాగే జరుగుగాక. మనం మంచి సంకల్పాలు చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు సంకల్పాలు చేసుకుంటే వాళ్ళు తథాస్తు అంటారు. జాగ్రత్త, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తథాస్తు తథాస్తు అంటుంటారు. మనం ఏం చేయాలి ఈరోజు? నేను ఆత్మని, నేను జన్మ మరణం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఈ యొక్క ఆత్మను తెలుసుకోవడానికే నాకు శక్తి ధైర్యం ఉత్సాహం అన్నీ కావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క సంకల్పం చేసుకుంటే వాళ్ళు ఏమంటారు? తథాస్తు అంటారు. అది నెరవేరుతుంది. సంకల్పం చేసుకున్నామంటే నెరవేరుతుంది. అర్థమైందే? పురాతనః నహన్యతే హన్యమానే శరీరే, శరీరే హన్యమానే. శరీరం చంపబడినప్పటికీ కూడా ఈ శరీరంలో ఉన్న ఆత్మ చంపబడదు అన్నారు. ఇప్పుడు బల్బుని ఒక చిన్న రాయేస్తే బల్బు పగిలిపోతుందండి. ఆ బల్బు మీద రాయేసామనుకోండి, బల్బు పగిలిపోతుంది. అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ విద్యుత్ అట్లాగే ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరం నశించినప్పటికీ కూడా, పోయినప్పటికీ కూడా ఆత్మ అలాగే ఉంటుంది. నహన్యతే హన్యమానే శరీరే. అర్జున, ఈ భీష్ముని శరీరాన్ని ద్రోణ శరీరాన్ని చంపినా కూడా వారి ఆత్మ పురాతనమైనది, శాశ్వతమైనది, అజమైనది, దానికి మృత్యువు లేదు, జన్మ లేదు, వికారమే లేదు, దానికి పెరగడం పరగడం లేదు, అది నశించడము లేదు, మార్పు చెందదు ఎప్పటికీ కూడా అన్నాడు. శరీరానికి అన్ని మార్పులు ఉన్నాయి, పుట్టడం ఉండడం పెరగడం, కొంచెం కొంచెం తగ్గడం, మళ్ళీ కొంచెం కొంచెం వీక్ అయిపోయి నశించిపోతుంది. మనం చూస్తున్నాం కదా, అందుకే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే అప్పుడప్పుడు మనం చూడచ్చు. తాతయ్యలు అమ్మమ్మలు ముసలి వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడ లేకపోయినా వెళ్ళి చూసిరండి, పోయి పాప ఎక్కడో ఉంటారు పల్లెటూళ్ళలో, వాళ్ళేమో ఇక్కడికి రారు సిటీకి. అప్పుడప్పుడు ముసలి వాళ్ళని, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళని చూడాలి. 80 90 ఆ పైన వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దినచర్య ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, శరీర యొక్క ధర్మం లక్షణం మనకు తెలుస్తుంది. లేకపోతే తెలియదు మనకు. ఇళ్లల్లో ముసలి వాళ్ళు అది ఉండడం మనకు ఎంత ఉపయోగం తెలుసా? చిన్నపిల్లలకి కానీ మధ్య వయస్కులకి కానీ ఓహో ముసలితనం అంటే ఇట్లా ఉంటుంది, అది వచ్చినప్పుడు ఇలా అయిపోతుంది శరీరం అని తెలుసుకుంటే వాళ్ళకి ఈ శరీరం మీద అభిమానం పెరగదు. వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తారు. లేకపోతే ముసలితనం అనేది ఏమిటో తెలియదు. అమెరికా వెళ్ళినప్పుడు నేను ఒక పిల్లవాడు అడుగుతున్నాడు, ఏమండి ముసలితనం ఎందుకు రావాలి, అసలు ముసలితనం ఎందుకు అని ఉంటున్నాడు. ఎందుకంటే ఎవరు ముసలి వాళ్ళు ఉన్నారు ఇళ్లల్లో, అక్కడ ఇళ్లల్లో ముసలి వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్నంతా ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు అందరూ. ఆ పిల్లలు వాళ్ళకి మరణం ఏంటి ఏమిటో తెలియదు, ముసలితనం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే అక్కడ ఏమి చూడరు వాళ్ళు అక్కడ. అందువల్ల వాళ్ళకి ముసలితనం మరణం అనేటప్పటికీ షాక్గా ఉంటుంది. అసలు ఎందుకు చనిపోవాలి, ముసలితనం ఎందుకు రావాలి, అట్లా అడుగుతారు పిల్లలు. కనుక పిల్లలు ఇంట్లో పెద్దవాళ్లతో సహా పెరుగుతూ ఉంటే ఆ యొక్క శరీర ధర్మం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఈ శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు. ఓహో శరీర ధర్మం ఇలాగా, రేపు మనం కూడా ఇలాగే ముసలివాణం అయిపోతాం, ఈ శరీరం నశించేదే ఒకప్పటికీ అని చెప్పి వాళ్ళకి ఈ శరీరం నశించేది కనుక నశించినటువంటిది ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకుందాము, ఆత్మ అనే దాన్ని మీద మనస్సు మళ్ళుతుంది. అర్థమైందా? చాలా ముఖ్యం పెద్దవాళ్లతో వృద్ధులు ఉండడం ఇంట్లో చాలా అవసరం. వృద్ధులు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కు పంపిస్తున్నాం కదా మనం. వాళ్ళకి చేయడానికి మనకు శక్తి కావాలి, అదంతా ఒక కథ. ఓకే, అందుకని శరీరాలకి వయస్సు మార్పు అన్నీ వస్తుంటాయి, ఆత్మకి లేదు అని చెప్పారు. కనుక ఈ ఆత్మ పుట్టుక లేదు, యస్మాత్ నజాయతే తస్మాత్ అజహ. ఇది పుట్టదు కనుక అందుకే అజహ అని పేరు. యస్మాత్ నమ్రియతే తస్మాత్ నిత్యః. ఇది మరణించదు కనుక అందుచేత ఇది నిత్యః అన్న. తర్వాత శ్లోకం 21వ శ్లోకం.
వేదా వినాశినం నిత్యం యేనమజమవ్యయం కథం సపురుషః పార్థ సంఘాతయతి హంతికం.
మనం ఈ విచారణ ఎందుకు చేస్తున్నాం? శరీరం అనాత్మ, నేను నా నిజస్వరూపమైనది ఆత్మ, ఇలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, అనిత్యమైన దాన్ని అనిత్యంగా తెలుసుకొని దాని యొక్క లక్షణాన్ని మనం అంగీకరించాలి. అది మరణ యోగ్యమైనటువంటిది, దహన యోగ్యమైనటువంటిది. దానికోసం నేను నా యొక్క శక్తిని మనస్సుని వృధా చేసుకోకూడదు. దాని లక్షణం దానిది అని చెప్పి మనం కొంచెం వివేకవంతులం అవుతాం. లేకపోతే ఈ వ్యాధి జర మరణాలను మనల్ని బాధిస్తాయి. మనస్సు జీవితం అంతా దుఃఖమయం అవుతుంది. ఈ జ్ఞానం వల్ల మనకు కొంత ధైర్యం వస్తుంది, దిగులు చింత తగ్గుతుంది. పోతే పో అంటాం, పోయేది పో అంటాం. పోయేవాళ్ళని ఆపుతామా ఏమిటి? పోయేవాళ్ళని ఆపం. ఎందుకంటే దాని పోయే ధర్మాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. అర్థమైందా? ఈ పోయేటటువంటి ధర్మం కలిగిన శరీరాన్ని బాగా అర్థం చేసుకుంటే దాని మీద మనకు ఎటువంటి వ్యామోహం ఉండదు. అలా తెలుసుకోకుండా ఇది నిత్యంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, బ్యూటీ పార్లర్కి పోయి పోయి పోయి, జిమ్కు పోయి కండలు పెంచి 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 ఏం చేస్తావు కండలు పెంచి, బ్యూటీ పార్లర్ పోయి మేకప్ చేయించుకొని చేయించుకొని ఏం చేయబోతున్నావు? కార్టూన్ ఎక్కడ చూశాను నిన్న ఎవరో, ఎందుకు ఆ సినిమా యాక్టర్ ఆ ప్రొడ్యూసర్ నీకు ఇవ్వడం లేదు సినిమాలో అవకాశాలంటే? నేను మేకప్ వేసుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అప్పటి నుంచి నన్ను పిలవడల్లా ఆయన అన్నాడు. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా హీరోయిన్కి అవకాశాలు ఇవ్వడల్లా. ఎందుకు అలా అయింది? ఆయన పిలుస్తాడు కదా మిమ్మల్ని ఎప్పుడు ప్రొడ్యూసర్, మిమ్మల్ని మీకు అవకాశాలు ఇవ్వాలి కదా అంటే ఎందుకు ఇవ్వడం లేదంటే, ఆ ఏం లేదు, ఆ ఫంక్షన్కి ఒక షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను మేకప్ వేసుకోలే అందుకని ఆయన పిలవడం లేదన్నాడు. అంటే అంత ఘోరంగా ఉంటుందన్నమాట మేకప్ వేసుకోకపోతే శరీరం. కాస్త పౌడర్ రాయకుండా చూడండి ఎట్లా ఉంటుందో. పౌడర్ రాయకుండా ఏమి అప్లై చేయకుండా నార్మల్గా ఉంటుందండి చూడండి. దానికి ఏ సోకులు చేయకూడదు, ఉన్నదాన్ని ఉన్నట్లుండనివ్వాలి. అట్లాగే ఈ శరీరం మీద ఇంత వ్యామోహం ఎందుకు? ఇది తెలుసుకుంటే ఏనం అజం అవ్యయం నిత్యం అవినాశినం వేద. వేద అంటే నాలుగు వేదాలని కాదు అక్కడ అర్థం, తెలుసుకో అని అర్థం. వేద అంటే తెలుసుకో. ఏ పురుషుడైతే, ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి కం సహ పురుష యహ వేద. అంటే ఎవరైతే ఈ ఆత్మని అవినాశినం నిత్యం అజం అవ్యయం వేద, ఈ ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో, ఎటువంటి ఆత్మని? వినాశనము లేనటువంటి ఆత్మని, నిత్యమైనటువంటి ఆత్మని, జన్మ లేనటువంటి ఆత్మని, మరణం లేనటువంటి ఆత్మని, వ్యయం లేనటువంటి ఆత్మని, అంటే మార్పు లేనటువంటి ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి సహా యహ వేద. ఎవరైతే ఈ ఆత్మని ఈ విధంగా తెలుసుకున్నారో సహా పురుష కం హంతి, ఆ వ్యక్తి ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపగలడు? కం హంతి ఎవరిని చంపుతాడు? జన్మలేని ఆత్మకు మరణం ఉంటుందా? అలాంటప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి ఆత్మని, జన్మం లేదు మరణం లేదని ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మను చంపుతాడా ఈ వ్యక్తి? పోయి నేను చంపలేను కదా, అసలు ఎలా చంపుతాను నేను, కంహంతి సహా పురుష కంహంతి ఎవరిని సంహరిస్తాడు? ఆత్మని సంహరించలేడు, ఎందుకంటే దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు. కంహంతి కం ఘాతయతి, కం ఘాతయంతి పరోక్షంగా దాన్ని ఎవరి చేతనైనా చంపిస్తాడా అంటే అలాను చెయ్యలేడు. ప్రత్యక్షంగా వెళ్ళి చంపను లేడు ఆ వ్యక్తి, ఎందుకంటే ఆత్మకి జననం లేదు, మరణం లేదు, ఏమీ లేదు. అటువంటి ఆత్మని ప్రత్యక్షంగా వెళ్ళి తానే స్వయంగా చంపను లేడు, లేకపోతే ఎవరి చేతనైనా చంపించడం ఘాతయతి, ఎవరి చేతనైనా చంపించడం కానీ ఇది జరగదు. అర్థమైందా? అక్కడ అర్జునుడు నువ్వు నేరుగా చంపేవాడే కాదు, నేను చంపించేవాడిని కాదు. కృష్ణ పరమాత్మ యుద్ధస్వం యుద్ధస్వం అంటున్నాడు కదా కృష్ణ పరమాత్మ. తం ఘాతయతి అంటే నాకు, కృష్ణుడు చెప్తున్నాడు, నాకు ఆత్మ మరణం లేదు, లేనిదని తెలుసు, శాశ్వతమైనదని తెలుసు, అవినాశి అని తెలుసు, నాకు దానికి నాశనం లేదని తెలుసు. అటువంటి ఆత్మ, పురాతనమైన ఆత్మని నేను చంపిస్తానా? ఆ పురుషుడు కం ఘాతయ్యతి, ఆ పురుషుడు, ఆ జ్ఞాని ఎవరిని చంపించగలడు? ఆత్మని చంపించగలడా? అర్జునుడు చంపగలడా? అర్జునుడు చంపలేడు, అర్జునుడు వెనకాల ఉన్న కృష్ణుడు చంపించను లేడు. ఇన్స్టిగేటర్ అనమాట. ఘాతయ్యతి అంటే తను చెయ్యకుండా ఇంకొకటి జాత చేయించడం, తను చంపకుండా ఇంకొకటి జాత చంపించడం. అలా ఏమైనా చేయగలడా ఎవడైనా? నేను చంపలేనండి ఆత్మ, మీరు నా చేత ఏమన్నా చేయించగలరా అంటే ఎవరు చేయించలేరు ఆ పని. అంటే ఏమిటి అర్థం? కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నేనేదో చంపిస్తున్నానని చెప్పి అనుకోవాకు. నాకు ఆత్మ నిత్యమని తెలుసు, సత్యమని తెలుసు, దానికి జన్మ పుట్టుక మరణం లేదని తెలుసు. నేను చంపించడము లేదు, నువ్వు చంపడము లేదు. ప్రత్యక్షంగా నువ్వు చంపను లేవు, పరోక్షంగా నేను చంపించను లేను. ఎందుకంటే మరణం లేని దాన్ని నువ్వేం చంపుతావు? కానీ శరీరం, శరీరం అనాత్మ, అసత్, కుండ సత్త అసత్త, నా అసతో విద్యతే భావ, ఇది నౌనా ప్రాపర్టీయా? కుండ విశేషణమా నామవాచకమా? ఏమండి ఒక వారం అయిపోయింది, ఎక్కడైపోయింది? కుండ విశేషణం, వెరీ గుడ్, 100 marks. విశేషణం కనుక, విశేషణం అనేది నామవాచకం మీద ఆధారపడి ఉన్నది. మన ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అడగడంలా, స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పడంలా, మనం స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకారం నామవాచకం అది తప్పు అని చెప్పాం కదా పోయిన వారం. దీనికోసం ఒక గంట తీసుకున్నా, 45 నిమిషాలు చెప్పాను. నామవాచకం కుండ అనేటువంటిది విశేషణం మట్టి మీద ఆధారపడున్నది. నామవాచకం ఎప్పుడూ కూడా స్వతంత్రం, విశేషణం నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పసుపు రంగు చామంతి పువ్వు ఈ రంగు పుష్పం మీద ఆధారపడిందా, పుష్పం రంగు మీద ఆధారపడిందా? ఈ రంగు పసుపు రంగు పుష్పం మీద ఆధారపడిందా, లేక పుష్పం పసుపు రంగు మీద ఆధారపడున్నదా? పుష్పం మీద రంగు ఆధారపడి ఉన్నది. అంటే విశేషణం ఎప్పుడూ కూడా నామవాచకం మీద ఆధారపడి ఉంటుంది. అవునా? పోయిన వారం చెప్పిన పాఠమే మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎందుకంటే స్ట్రాంగ్ డోసు. అందుకని నామవాచకం ఎప్పుడూ కూడా పరతంత్రం, నామవాచకం స్వతంత్రం, విశేషణం పరతంత్రం. కనుక విశేషణం గుణం, అది రంగు, దాని గుణం. గుణం ఇప్పుడు చీర మీద కాషాయ రంగు ఆధారపడుందా, రంగు మీద చీర ఆధారపడుందా? చీర రంగు అంటే బాగా అర్థమవుతుంది, చూసారా? అందుకని మనకు అర్థమయ్యే చెప్పాలి. చీర మీద రంగు ఆధారపడుందా, రంగు మీద చీర ఆధారపడుందా? చీర మీద రంగు ఆధారపడుంది. కనుక దేని మీద ఏది ఆధారపడి ఉన్నదో, ఏది సత్యం? స్వతంత్రంగా ఉన్నది సత్యమా, ఆధారపడి ఉన్నది సత్యమా? స్వతంత్రంగా ఉన్నది సత్యం. అవునా? ఇప్పుడు విశేషణమైన రంగు సత్యం కాదు కదా, చీర అనేటువంటి సత్యం. అవునా? అదేవిధంగా ఆత్మ మీద శరీరం ఆధారపడి ఉన్నదా, శరీరం మీద ఆత్మ ఆధారపడి ఉన్నదా? ఆత్మ మీద శరీరం ఆధారపడి ఉన్నది. కనుక ఆత్మ సత్యం, శరీరం ఆధారపడి ఉన్నది కనుక ఆత్మ మీద, ఇది విశేషణం, ఇది అనిత్యం, దీనికి జన్మ మరణ అన్నీ ఉన్నాయి. వార్ధక్యం అవ్యయం, ఇది వ్యయం, ఆత్మ అవ్యయం అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, శరీరం విశేషణాన్ని పట్టుకొని, ఏ విశేషణం అయితే పరతంత్రమైన ఈ శరీర విశేషణం ఆత్మ మీద ఆధారపడి ఉంటే, ఆ ఆత్మని తెలుసుకోకుండా ఈ శరీరానికి అలంకారం చెయ్యి, తప్పు లేదు. ఇప్పుడు శరీరానికి అలంకారం చేయను, మనం ఇంట్లో ఉన్నామండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలా లేదా? ఇంట్లో ఉన్నాం, ఇంటి శుభ్రంగా ఉంచుకోవాలి, ఖర్చులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి, సామాన్లన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది ఉంచకపోతే మనకు అనారోగ్యం వస్తుంది. అది శుభ్రంగా ఉంచకపోతే గృహం మనకు అనారోగ్యం వస్తుంది కనుక ఆ ఇంటిని ఏం చేస్తాం, శుభ్రంగా ఉంచుతాం. అందుకని ఇల్లే నేనంటావా, శుభ్రం చేసి 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 అలిసిపోయి ఆ ఇంటిలో తాదాత్మ్యం చెంది ఈ ఇల్లే నేను అంటావా, కాసేపు అంటావా, అనం కదా. అదేవిధంగా ఈ శరీరానికి స్నానం చేయిస్తాం, అన్నం పెడతాం, వస్త్రం కడతాం, పండగ రోజు వస్తే అలంకారాలన్నీ పెట్టుకుంటాం, చెవులకు పెట్టుకుంటాం, మెడలో వేసుకుంటాం, ముక్కు పెట్టుకుంటాం, తల్లో పెట్టుకుంటాం, అన్ని రకరకాలుగా పెట్టుకుంటాం. ఇన్ని రకాలైన చేసినప్పటికీ కూడా అలంకరిస్తున్నాను కదా అని చెప్పి, పోషణ చేస్తున్నాను కదా అని చెప్పి ఆ శరీరం నేను అవుతానా? కానీ అనుకుంటున్నామే మనం ఆ శరీరం అని. అది అదే అక్కడే ఉంది సమస్య. ఈ శరీరానికి పోషణ చెయ్యి, అలంకారం చెయ్యి, లేకపోతే ఏమవుతుంది, అనారోగ్యం అవుతుంది. ఇల్లు శుభ్రం లేకపోతే ఎట్లా మన అనారోగ్య పాలవుతామో, ఈ శరీరం కనుక ఆరోగ్యంగా ఉంచకపోతే, దీనికి కావలసినవి మనం సమకూర్చకపోతే, ఇది అనారోగ్యం పాలైతే మనం ఆత్మ ఈ శరీరంలో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేదు. అలా తెలుసుకోవడం కోసం దీన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఆరోగ్యంగా ఉంచుతున్నాను కదా అని చెప్పి దీన్నే నేను అనుకుంటానా? చూసారా, అంటే ఎన్ని సంవత్సరాలు ఈ శరీరం మీరు అనుకుంటూ వచ్చారు. ఉగాది రోజు ఈరోజు స్వామిని ఈ శరీరం మీరు కాదంటున్నారు. కాదు అన్నాను కదా అని చెప్పి రేపటి స్నానం చేయకుండా ఉంటారా? స్వామిని శరీరం నేను కాదు కదా, ఇంకెందుకు స్నానం అనకూడదు, ఇంకా ఆహారం ఎందుకు అంటామా? అలా అంటే నశించిపోతుంది శరీరం. దీనికి పోషణ చేయాలి, ఆహారం ఇవ్వాలి, నీడ కావాలి, వస్త్రం కావాలి. అదే సమయంలో ఈ శరీరం దేనికి అంటే, నేను ఆత్మనని తెలుసుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు. అది తెలుసుకుంటే నిజమైన ఉగాది. అర్థమైందా? అది తెలుసుకుంటే నిజమైన పండుగ, నిజమైన ఉగాది చేసుకున్నట్లు. ఈరోజు మనం నిజంగా ఉగాది చేసుకుంటున్నాం, నిజమైన ఉగాది చేసుకుంటున్నామా లేదా? లేకపోతే వేపపూత పచ్చడి తింటమే ఉగాది అయిపోతుంది. వేపపూత పచ్చడిలో ఆరు రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆరు వికారాలు ఉన్నట్లుగానే అందులో ఆరు రుచులు ఉన్నాయి. చూసారా, తీపి, అవన్నీ చేదు, వగరు, ఇవన్నీ ఉన్నాయి, పులుపు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ శరీరానికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి, మనస్సుకి అన్ని లక్షణాలు ఉన్నాయి, జీవితంలో కూడా అనేకమైనటువంటి చేదు అనుభవాలు వస్తాయి, తీపి అనుభవాలు వస్తాయి జీవితంలో. కొన్నేమో కొంచెం తీపి చేదుగా ఉంటాయి, మధ్య మధ్యలో కొంచెం పుల్ల అనుభవాలు ఉంటాయి. ఇన్ని అనుభవాలన్నీ కూడా జీవితంలో భరించి ఈ ఉగాది రోజు నువ్వు ఆత్మనని తెలుసుకో, ఈ జీవితంలో వచ్చే పులుపు చేదు ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా అవన్నీ ఎంత అని సహనం కోసం ఆ పచ్చడి తింటాం. ఈరోజు మనం పచ్చడి తింటున్నాం. పచ్చడి తిన్న తర్వాత జీవితంలో కూడా చేదు అనుభవాలు, తీపి అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మనైన నాకు ఏ అనుభవం ఉంది? తీపి అనుభవమా, చేదు అనుభవమా? ఏ అనుభవము లేదు. అనుభవాలన్నీ తెలుసుకుంటున్న వాణ్ణి నేను. తీపి అనుభవం, చేదు అనుభవం, ఈ అనుభవాలన్నీ తెలుసుకునే ఆత్మని నేను. నాకే అనుభవము లేదు, ఆత్మని నేను అని చెప్తున్నారు. చూడండి, కం ఘాతయతి కథం హంతి, ఎలా చంపుతాడు, ఎలా చంపించగలడు? ఎవరైనా ఎలా చంపుతాడు, ఎలా చంపించగలడు, సాధ్యమవుతుందా? ఆ విద్యుత్తుని ఎవరైనా నాశనం చేయగలరా? విద్యుత్తుని ఏమన్నా చేయగలరా? అదేవిధంగా ఈ ఆకాశం ఉంది చూసారా, ఈ చోటు, దీన్ని ఏమైనా చేయగలరా మీరు? మనం వస్తున్నాం పోతున్నాం కూర్చుంటున్నాం వెళుతున్నాం, ఆ చోటు మాత్రం అట్లాగే ఉంది. దాన్ని ఏమన్నా మీరు కాస్త అంటుకోలేనా అంటుకోలేరు, కానీ ఉపయోగించుకుంటున్నాను చూసారా. దాన్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే దానికి రూపం లేదు, ఏమీ చేయలేవు. అదేవిధంగా ప్రకాశానికి కూడా, ఇప్పుడు ఈ హాల్లో ప్రకాశం ఉంది, వెలుతురు ఉంది, ఆ వెలుతురుని మీరు ఏమైనా చేయగలరా? అట్లా పట్టుకొని ఆ వెలుతురుని చూసారా, కాంతి, బల్బుకు ఒక లైట్ యొక్క కాంతి ఉన్నది కదా ఈ హాల్ అంతా, ఈ వెలుతురుని మీరు ఏమైనా చేయగలరా? పట్టుకోగలరా? తాకగలరా? ఏం చేయలేరు. ఆత్మ కూడా ఆ ప్రకాశం లాంటిది, ఆత్మ కూడా ఈ ఆకాశం చోటు లాంటిది. సినిమా స్క్రీన్ మీద తెర మీద అన్ని బొమ్మలు వస్తూ ఉంటాయి, ఆ బొమ్మల్లో నిప్పులు రవ్వలు వస్తాయి, నీళ్లు వస్తాయి, వర్షం వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ అవన్నీ ఆ తెరని ఏమైనా చేస్తాయా? ఏమి చేయలేవు. ఎందుకని? ఆ తెర ఇవన్నీ కనపడటానికి ఆధారం. ఎందుకు ఏమి నిప్పు కాల్చలేదు తెరని? ఆ తెరలో మనం చూస్తున్న బొమ్మల్లో ఉన్న నిప్పు తెరని ఎందుకు కాల్చలేదు అంటే నిజంగా లేదు. నీళ్ళు ఎందుకు తడపలేవు? వర్షం వస్తుంది సినిమాలో, కానీ తెర మాత్రం తడవడం లేదే, ఎందుకని? నిజంగా నీళ్లు లేవు. అదేవిధంగా ఈ ఆత్మని కూడా ఈ శరీరం ఏమి చేయలేదు, ఎందుకంటే నిజంగా లేదు. నిజంగా ఉన్నది కదండి స్వామి, కుండ ఉన్నదా? ఇది అంతే. ఈ క్లాసుకు రాకముందు కుండ ఉన్నది అనుకున్నావా లేదా? అనుకున్నావా? ఈ క్లాసుకు రాకముందు ఈ శరీరం ఉన్నది అనుకుంటూ ఉన్నావు, ఇప్పుడు అనుకుంటున్నావు, కొంతకాలానికి తెలుస్తుంది లేదు అని. లేదంటే పోదు, ఉంటుంది. ఇప్పుడు కుండ లేదన్నంత మాత్రాన ఈ కుండ తెస్తున్నానా లేదా? కుండ లేదు లేదు అంటున్నావు, ఈ కుండ తెస్తున్నానా లేదా క్లాసుకి? ఈ కుండ నేను 10 సంవత్సరాల నుంచి బ్యాగ్లో పెట్టుకుని వస్తున్నా, కుండ లేదు అంటున్నా. అదేవిధంగా ఈ శరీరం లేదు లేదు అన్నంత మాత్రాన శరీరం లేకుండా పోదు, ఉంటుంది కానీ నిజంగా లేదు, అది తెలుసుకోవాలి. అట్లాంటప్పుడు ఈ ఆత్మనైన నన్ను ఎవరు చంపుతారు, ఎవరు చంపించగలరు? అర్జున అది తెలుసుకో అంటున్నాడు. తర్వాత శ్లోకం 22. ఇంతటితో ఆత్మ ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అసంగ. ఆత్మ అసంగ, దానికి దేనితోనూ సంబంధం లేదు. అసంగ అంటే సంగము లేదు, దేనితోనూ కూడా దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ చోటు ఉన్నది, దీనికి మనతో సంబంధం ఉందా? ఏమన్నా మనం వస్తున్నాం కూర్చుంటున్నాం పోతున్నాం, మనతో ఏమన్నా సంబంధం ఉందా? ఆకాశం చోటు చోటు ఎట్లా ఉన్నామని అడుగుతారా? సంబంధమే లేదు. అసంగ. ఈ ప్రకాశం ఉంది చూసారా, దీంతో మనకేమన్నా సంఘం ఉందా, మనకేమన్నా సంబంధం ఉందా? అసంగ అంటే సంబంధము లేదు అని అర్థం. సంబంధం లేనడు లేకుండా ఉండడమే అసంగం. సంగం అంటే సంబంధం, అసంగం అంటే సంబంధం లేదు. ఈ వెలుతురు నా మీద పడినంత మాత్రాన ఆ వెలుతురుకి శరీరానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకని వెలుతురు ప్రకాశం అనేది అసంగ, ప్రకాశం అసంగ. ఈ చోటు ఉన్నది చూసారా, ఇది కూడా అసంగ. ఇప్పుడు ఆ తెర మీద ఉన్నటువంటి ఆ తెరకి తెరలో ఉన్న బొమ్మలకి ఏమన్నా కనెక్షన్ ఉందా? అందుకే తెర అసంగ. అదేవిధంగా ఆత్మ అసంగ, శరీరానికి సంఘం ఉంటుంది, ఆత్మ అసంగ. ఇప్పుడు ఈ 21వ శ్లోకంలో ఆత్మ అసంగ అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇది పరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం ఏమిటి? కథం పురుష సహ హంతి ఘాతయతి కం ఘాతయతి, కథం హంతి కం ఘాతయతి, అది అపరోక్ష జ్ఞానం. ఆత్మని నేను ఎలా చంపగలను, నేను ఎలా చంపించగలను అనేది అపరోక్ష జ్ఞానం. మొదటి లైన్ ఏమో పరోక్ష జ్ఞానం, రెండవ లైన్ అపరోక్ష జ్ఞానం. 22వ శ్లోకం. పుట్టుక అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి చెప్తున్నారు చూడండి. ఏమండి పుట్టడం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, మరణించడం అంటే ఏమిటి తెలుసుకోవాలనుందా మీకు? పుట్టడం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి తెలుసుకోవాలనుందా? అయితే చదవండి.
వాసాంసి జీర్ణాని యథా విహాయ. నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని. అన్యాని సంయాతి నవాని దేహి
చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ పుట్టడం అనేది ఏమీ లేదు నాయన, నూతన వస్త్రం వేసుకొని పాతబడినటువంటి వస్త్రం తీసివేయడం లాంటిది అంటున్నారు. ఎంత తేలిగ్గా చెప్తున్నారు చూడండి. వాసాంసి జీర్ణాన్ని, జీర్ణాన్ని వాసాంసి యథా విహాయ, ఏ విధంగానైతే, యథా ఎలాగైతే జీర్ణాన్ని వాసాంసి, జీర్ణమైపోయినటువంటి పాతబడినటువంటి చినిగిపోయినటువంటి వస్త్రాన్ని ఏం చేస్తాం, తీసేస్తాం. యథా విహాయ తీసి ఏం చేస్తాం, నవాన్ని గృహ్ణాతి, క్రొత్త వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని వేసుకుంటాం, నూతన వస్త్రాన్ని ధరిస్తాం. నవాన్ని గృహ్ణాతి, నవాన్ని అంటే నూతనం, గృహ్ణాతి అంటే తీసుకోవడం, నూతన వస్త్రాల్ని ధరిస్తాం. అది చేస్తూనే ఉన్నామా అందరం పుట్టినప్పటి నుంచి? శాస్త్రం అంటుంది జన్మ కూడా అంతే, క్రొత్త శరీరాన్ని తీసుకోవడం, పాత శరీరాన్ని వదిలిపెట్టడం. ఇది జననం అంటే నూతన శరీరాన్ని తొడుక్కోవడం, మరణం అంటే ఈ పాతబడిన శరీరాన్ని వదిలిపెట్టడం. అర్థమైందా? కనుక జననం అంటే ఏమీ లేదు నాయన, ఈ యొక్క ఆత్మ సూక్ష్మ శరీరం స్థూల శరీరం కలవడమే జన్మ, స్థూల సూక్ష్మ శరీరాలు విడిపోవడమే మరణం. స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, స్థూల శరీరాన్ని తొడుక్కుంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా నూతన వస్త్రాలు వేసుకున్నట్లే ఈరోజు ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందిట, కొత్త శరీరాన్ని తొడుక్కుంటుంది. తొడుక్కున్న తర్వాత ఏమవుతుంది, ఆ శరీరం కొంతకాలానికి రోజు తోమి 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 తోమి, మనం కూడా బట్టలు ఉతికితే పాత పడిపోతాయి కదా కొద్ది రోజులకి, అవునా? డిటర్జెంట్ వేసి వాషింగ్ మిషన్లో వేస్తే కొంతకాలానికి ఏమవుతాయి, పాత పడిపోతుంది. ఏం చేస్తారు పాత పడినవి, వేసుకుంటారా? వేసుకోం కదా, ఇస్త్రి అవతల వేస్తాం. ఎలా వేస్తారు, అయ్యయ్యో పాత పడింది చినిగిపోయింది అని పాత పడతారా? అది పాత పడిపోతే కొత్త దాని కోసం ఎదురు చూస్తుంటారు, చూసారా? నూతన వస్త్రం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే నల్లి షాపుకి పోయి చూడండి, ఆ పోతీస్ షాపులో ఎంత రష్గా ఉంటుందో. అందరు ఏం చేస్తున్నారు, నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నారు. ఎందుకని, పాత వస్త్రాల మీద దిగులు ఉంటుందేమన్నా, నూతన వస్త్రాల మీద ఆశ, పాత వస్త్రాల మీద ఎవరికైనా ఆశ ఉంటుందా, ఉండదు కదా. అదేవిధంగా ఈ శరీరం క్షీణించిపోతే, జీర్ణించిపోతే దీన్ని వదిలిపెట్టడం వివేకం. అర్థమైందా? ఇది పోతే ఇంకొక శరీరం ఉంది కదా రెడీగా షాప్లో, ఒక ఇంకొక శరీరం వేసుకుంటాం, ఏముంది అంతే. కనుక ఎక్కడికి పోవం మనం, ఇప్పుడు ఈ శరీరం తొడుక్కున్నాం, తర్వాత ఇంకొక శరీరం తొడుక్కుంటాం, ఏముంది, ఏ శరీరం తొడుక్కుంటే ఉంది, ఏదో ఒక శరీరం. అదే చెప్తున్నారు, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి, అపరాణి నవాన్ని గృహ్ణాతి, వేరే వస్త్రాలని ధరిస్తాడు. అదేవిధంగా శరీరం కూడా అంతే. వివరాలు తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.